శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము 5వ రోజు పారాయణము సోమవారం. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా సద్గతి పొందుట గురించి హేమాడ్ పంత్ వర్ణించి ఉన్నాడు. మరణకాలమున మనసునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పియున్నాడు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకుందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరి ఒక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందు ఉంచుకొనగలము అన్న నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి ఎందుచ్చుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచున్నారు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేస్తారు. ఎందుకనగా సర్వజ్ఞులకు యోగులు దారిచూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చర్చిద్దాం. విజయానందుడు అనే మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరానికి యాత్రార్థమై బయలుదేరాడు. మార్గమధ్యంలో బాబా సంగతి విని శిరిడీలో ఆగాడు. అక్కడ హరిద్వార నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకున్నాడు. మానస సరోవర యాత్ర గురించి వివరాలు తెలుసుకున్నాడు. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించాడు. మంచు ఎక్కువ, భాష ప్రతి 50 క్రోసులకు మారిపోతుందని, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగునవి అన్నీ చెప్పాడు. దీనిని విని ఆ విజయానందుడు నిరాశ చెంది యాత్రను మానుకున్నాడు. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లన్నారు, ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు, వాని సాంగత్యము మనకుపయుక్తము కాదు. ఆ సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగింది. అయినా బాబా సాంగత్యాన్ని విడవడలేదు. అక్కడ జరుగుచున్న విషయాలన్నింటినీ గమనించసాగాడు. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులతో క్రిక్కిరిసి ఉన్నది. వారు బాబాను అనేక విధాలా పూజిస్తున్నారు. కొందరు వారి పాదములకు అభిషేకం చేస్తున్నారు. వారి బొటన వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచున్నారు. కొందరు దానిని కండకద్దుకునుచున్నారు. కొందరు బాబా శరీరానికి అత్తరు చందనాలు పూస్తున్నారు. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేస్తున్నారు. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా ఎందు భక్తి కలిగింది. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టం లేదు. అతడు శిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా అనున్నదని మద్రాసు నుండి అతనికి కబురు వచ్చింది. విసుగు చెందిన అతడు తన తల్లి వద్దకు పోగోరాడు. కాని బాబా ఆజ్ఞ లేనిదే సిరిడి విడవలేకపోయాడు. ఉత్తరాన్ని తీసుకుని బాబా దర్శనానికి వెళ్ళాడు. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడాడు. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవున్నది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడువైతే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చో. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో చాలామంది దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలు అంతయు దోచుకుని పోతారు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశిస్తుంది. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యాన్ని చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు గల అభిమానాన్ని విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారము చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరు, వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేస్తాడు. నీ పూర్వపుణ్యమెక్కువగుటచే నీవిక్కడికి రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతాన్ని పారాయణ చేయము. శ్రద్ధతో 3 సప్తాహాలను పూర్తి చేయము. భగవంతుడు సంతృప్తి చెంది నీ విచారములను తొలగించును, నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అన్నారు. అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించారు. బాబా కూడా తన దేహ అవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయం చదివించాడు. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతాన్ని లెండీ తోటలో ఏకాంతంగా చదువుట ప్రారంభించాడు. 2 పారాయణాలు చేయగానే అలసిపోయాడు. వాడాకు వచ్చి 2 దినములున్నాడు. 3వ రోజు ఫకీరు బడేబాబా తొడపై తలపెట్టి ప్రాణాలు వదిలాడు. బాబా ఒక రోజంతయు శవము నటులే ఉంచమన్నాడు. పిమ్మట పోలీసు వాండరు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారానికి అనుజ్ఞనిచ్చారు. యథోచితంగా శరీరాన్ని తగిన స్థలమునందు పూడ్చిపెట్టారు. ఈ విధంగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడ్డారు. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండేవాడు. అతని భార్య చనిపోయింది. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి శిరిడీకి వచ్చి బాబా దగ్గర చేరాడు. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగజేయవలనని ఈ దిగువ రీతిగా చేశారు. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్రగఢ్లో నుండమన్నారు. బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగఢ్లో నుండుట అతనికిష్టము లేకున్నది. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాడు. అచట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమన్నాడు. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చీంద్రగఢ్కి వెళ్ళాడు. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల పిమ్మట ఒక దృశ్యాన్ని చూశాడు. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవాలను పొందెదరు. కాని మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించింది. అతనికి బాబా సశరీరంగా కనిపించాడు. మాన్కర్ బాబాను చూచుటయేగాక తనను అచ్చటకు ఎందుకు పంపితిరని అడిగాడు. బాబా ఇట్లు చెప్పారు, "శిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచాయి. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలెనని ఇచ్చటికి పంపాను. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ శిరిడీలోనే ఉండేదననుకున్నావు. ఇప్పుడు నీ విచ్చట చూచిన నా రూపము శిరిడీలో చూచిన నా రూపముతో సమానంగా నున్నదో లేదో నిర్ధారింపు. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని" అన్నారు. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ మచ్చీంద్రగఢ్ను విడిచి బాంద్రాకు ప్రయాణమయ్యాడు. పూనా నుండి దాదరకు రైలులో పోవాలననుకున్నాడు. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉన్నది. అతనికి టికెట్టు దొరకలేదు. లంగోటి కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరివాడు వచ్చి, "మీరెక్కడికి పోవుచున్నారని" మాన్కర్ని అడిగాడు. "దాదర్కి వెళుతున్నానని" మాన్కర్ బదులు చెప్పాడు. అప్పుడు ఆ పల్లెటూరివాడు, "దయచేసి నా దగ్గర ఉన్న నా దాదర్ టికెట్టు తీసుకోండి. నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్కు వెళ్ళుట మానుకుంటిని" అన్నాడు. టికెట్టు లభించినందుకు మాన్కర్ ఎంతో సంతోషించి జేబులో నుంచి పైకము తీయునంతలో ఆ జానపదుడు కనిపించలేదు. మాన్కర్ ఆ గుంపులో అతనికై చాలాసేపు వెదికాడు. కాని లాభం లేకపోయింది. అతని కొరకు బండి కదులనంత వరకు ఆగాడు. కాని వాని జాడయే కనరాలేదు. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ శిరిడీ చేరాడు. అప్పటి నుంచి శిరిడీలోనే బాబా పాదాలను ఆశ్రయించి ఉన్నాడు. వారి సలహాలను అనుసరించి నడుచుకునేవాడు. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచాన్ని విడిచినందువల్ల అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చు. తాత్యాసాహెబ్ నోల్కర్ గురించి హేమాడ్ పంతు ఏమని చెప్పి ఉండలేదు. వారు సిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పారు. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతాన్ని గ్రహించాను. 1909 తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా ఉండేవారు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచట మమల్తాదారుగా ఉండేవాడు. వారిద్దరూ తరచుగా కలుసుకుని మాట్లాడుకునేవారు. తాత్యాసాహెబ్కు యోగుల యందు నమ్మకం లేదు. నానాసాహెబ్కు యోగుల మీద మిగుల ప్రేమ భక్తి. అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్కర్కు బాబాలీలను చెప్పేవాడు. సిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టేవాడు. తుదకు 2 నోల్కర్ ఒప్పుకున్నాడు. అందులో ఒకటి, చక్కటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. 2, బహూకరించుటకు చక్కని నాగపూర్ కమలా పండ్లు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2 తటస్థించాయి. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వాని తాత్యాసాహెబ్ నోల్కర్ వద్దకు పంపాడు. ఎవరో కాని 100 కమలా పండ్లను నోల్కర్కు పంపారు. 2 నెరవేరుటచే తాత్యాసాహెబ్ నోల్కర్ సిరిడీకి తప్పక పోవలసి వచ్చింది. మొట్టమొదట బాబా అతనిపై కోపగించాడు. క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనాలు తాత్యాసాహెబ్ నోల్కర్కు లభించాయి. కనుక అతడు బాబా ఎడల మక్కువ పడి తన అంత్యదశ వరకు సిరిడీలోనే ఉన్నాడు. తన చివరి దశలో మతగ్రంథాల పారాయణాన్ని విన్నాడు. ఊపిరి వదిలే చివరి సమయంలో బాబా పాదతీర్థాన్ని అతనికిచ్చారు. అతని మరణ వార్త విని బాబా ఇట్లన్నారు, అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాడు, అతనికి పునర్జన్మము లేదు. 28 మేఘుని కథను మనం విన్నాం. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించారు. బాబా అతని శవంపై పువ్వులు చల్లారు. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారాయి. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడ్డారు. శవమంతయు పొలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చారు. యోగులు అనేకులైన భక్తులకు సద్గతినిచ్చుట విన్నాం. కాని బాబా గొప్పదనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందింది. ఆ కథను విందాం. బాబా సమాధి చెందుటకు 7 ముందు ఒక విచిత్రమైన సంగతి సిరిడీలో జరిగింది. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందు ఆగింది. ఆ బండిపై ఇనప గొలుసులతో కట్టించిన పులి ఉన్నది. దాని భయంకరమైన ముఖం వెనకకు తిరిగి ఉన్నది. దానిని 3 దర్వీషులు పెంచి ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకునుచున్నారు. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతున్నది. అన్ని విధాలైన ఔషధాలను వాడారు, కాని వారి ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. బాబా కీర్తి విని వారు ఆ పులిని సిరిడీకి తీసుకుని వచ్చారు. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పారు. ఆ పులిని చూచేందుకు భయంకరంగా ఉన్న జబ్బుతో బాధపడుతున్నది. అందుకే అది మిగుల చికాకుగా ఉన్నది. భయంతో ఆశ్చర్యంతో సిరిడీవాసులంతా దానిని చూస్తున్నారు. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మన్నారు. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుపోయారు. బాబా కాంతికి తట్టుకోలేక అది తలవాల్చింది. బాబా దానివైపు జాలిగా చూశారు. అది బాబా వైపు ప్రేమగా చూచింది. వెంటనే తన తోకను నేలపై 3 కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చింది. అది మరణించుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిపోయారు. ఆ జంతువు రోగంతో బాధపడుతూ చచ్చుటకు సిద్ధంగా ఉన్నది. కానీ అది బాబా సముఖమున వారి పాదాల వద్ద ప్రాణాలు కోల్పోవుటకు దాని పూర్వజన్మ పుణ్యమే కారణమని భావించారు. అది వారికి బాకీ పడి ఉన్నది. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదాల చెంత ప్రాణాలు విడిచింది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి కలుగదు. శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు రెండు విషయములను వర్ణిస్తున్నారు. 1, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిశెను, వారి ద్వారా దైవాన్ని ఎట్లు కనుగొనెను. 2, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మార్పించెను. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్ళు పైన కొమ్మలు క్రింద గలవన్నాడు. దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నాయి. అవి గుణములు చే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నాయి. దాని స్వరూపము గాని దాని ఆధారము గాని దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళు గల అశ్వత్థ వృక్షాన్ని నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడు ఎంత పండితుడైనప్పటికీ వేద వేదాంగాలను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానానికి సురక్షితంగా పోలేడు. మార్గదర్శి అయ్యుండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సునాయాసంగా పయనించగలడు. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పియున్నారు. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తిస్తాయి.